శిఖండి స్థూనాకర్ణం నుంచి పురుషత్వాన్ని స్వీకరించాడు. ఇంటికి వచ్చాడు. భార్య, మామగారు అందరూ కూడా అతడు పురుషుడే అని నమ్మారు. అంతటితో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. ఇక తాను తన పురుషత్వాన్ని మళ్ళీ ఆ యక్షుడికి ఇచ్చి తన స్త్రీయత్వాన్ని మళ్ళీ తీసుకోవటం కోసం అని చెప్పి ఆ అరణ్యంలో ప్రవేశించాడు. అయితే అప్పటికి ఏం జరిగింది, అప్పటికే ఒక కథ జరిగింది. ఆ శిఖండి వచ్చేటప్పటికే ఏం జరిగిందంటే, నరవాహనుడైనటువంటి కుబేరుడు, ఉత్తర దిశాధిపతి అయినటువంటి కుబేరుడు లోక సంచారం చేస్తూ ఈ అరణ్యానికి వచ్చాడు. వచ్చి స్థూణాకర్ణుని యొక్క ఇల్లు చూచాడు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. ఆ ఇంట్లో ప్రవేశించాడు. చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉందని అనుచరులతో చెప్పాడు. ఆ తర్వాత అన్నాడు, ఇది స్థూణాకర్ణుడి యొక్క ఇల్లు కదా, అసలు అతడేడి, ఇక్కడికి రాడేమిటి, నేను వచ్చానని కూడా తెలుసు, తెలిసినప్పటికి కూడా రాకుండా ఉన్నాడు ఆ మందబుద్ధి, ఎందుకని అని అనుచరులను అడిగాడు. దానికి ఆ యక్షులు చెప్తున్నారు, ఓ రాజా, ద్రుపద మహారాజుకి శిఖండి అనేటువంటి ఒక కుమార్తె ఉన్నది. ఆమెకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆమె యొక్క స్త్రీత్వాన్ని ఈయన తీసుకొని ఈయన పురుషత్వాన్ని ఆమెకి ఇచ్చేశాడు. ఆ కారణంగా ఇప్పుడు స్త్రీగా ఉంటున్నాడు. స్త్రీగా ఉండటం వల్ల మీ దగ్గరికి రావడానికి సిగ్గుపడి అలా దాగి ఉన్నాడు, వెలుపలికి రాకుండా ఉన్నాడు అని చెప్పారు. ఓహో, అలాగనా, సరే అట్టయితే ఆ స్థూలాకరుణ్ణి వెంటనే నా దగ్గరికి తీసుకొని రండి, వాడు చేసినటువంటి నేరానికి శిక్ష విధించాలి అన్నాడు కుబేరుడు. అప్పుడు యక్షులు వెళ్ళి స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ స్థూణాకరుణ్ణి తీసుకొచ్చి కుబేరుని ఎదుట ప్రవేశపెట్టారు. అతన్ని చూడగానే కుబేరుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యక్షుడు అలా స్త్రీ రూపంలో ఉన్నాడు, తన అనుచరుడైనటువంటి వాడు. ఈ పాపికి ఈ స్త్రీత్వం శాశ్వతంగా ఉండిపోవుగాక అన్నాడు. యక్షుని నువ్వు అవమానపరిచావు, శిఖండికి నువ్వు పురుషత్వాన్ని ఇచ్చావు, అతని యొక్క స్త్రీత్వాన్ని నువ్వు తీసుకున్నావు, అంటే జరగకూడనటువంటి పని నువ్వు చేశావు. కాబట్టి ఈనాడు మొదలు నీవు స్త్రీగానే ఆమె పురుషుడిగానే ఉంటారు అన్నాడు కుబేరుడు. అప్పుడు యక్షులంతా కూడా కుబేరుణ్ణి ప్రార్థించారు. ఏదో జాలితోటి ఆ పనుల యొక్క బాధని చూడలేక తన యొక్క పురుషత్వాన్ని ఇచ్చాడు, ఇంత మాత్రానికే మీరు శపించారు, కనుక ఏదో రకంగా శాపాంతాన్ని కూడా తెలియజేయండి అని వాళ్ళంతా ఈ స్థూణాకరణ కోసం కుబేరుణ్ణి బ్రతికిలాడారు. అప్పుడు ఆ కుబేరుడు అన్నాడు, శిఖండి జీవించి ఉన్నంత వరకు ఇతడికి ఈ స్త్రీత్వం తప్పదు, ఎప్పుడైతే అతడు మరణించాడో అప్పుడు ఈ అతని పురుషత్వం అతనికి వస్తుంది అని శాప విమోచనాన్ని చెప్పాడు. ఆ తర్వాత కుబేరుడు వెళ్ళిపోయాడు. ఇతడు స్త్రీగా, యక్షుడు స్త్రీగా అలాగనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు శిఖండి, తన పని అయిపోయింది కాబట్టి ఇచ్చినటువంటి మాట ప్రకారం తన యొక్క స్త్రీత్వాన్ని తాను స్వీకరించి అతని పురుషత్వాన్ని అతనికి ఇవ్వటం కోసం అని చెప్పి యక్షుడి దగ్గరికి వచ్చాడు శిఖండి. వచ్చి, ఓ మహాత్మా, నేను వచ్చేశాను, నీ పురుషత్వాన్ని నీవు తీసుకొని నా స్త్రీత్వాన్ని నాకు ఇచ్చేసి నీవు చేసినటువంటి మేలుకి నేను ఎంతైనా కృతజ్ఞుడిని, నిజంగా నువ్వు నాకు ఎంత మేలు చేశావో నేను మాటలతో వర్ణించడానికి వీల్లేదు అని అన్నాడు. శిఖండి ఇలా నిజాయితీగా రావటం, మళ్ళీ ఆ స్త్రీత్వాన్ని తీసుకోవటానికి సిద్ధపడటం చాలా ఆనందం వేసింది, అంత నమ్మకంగా ఉన్నటువంటి మనిషి అని సంతోషించాడు. అందుకని శిఖండితో అన్నాడు, చాలా సంతోషం ఓ రాకుమారా, నీ గురించి కుబేరుడి వల్ల నేను శాపాన్ని పొందాను అని జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. ఇక నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, నువ్వు జీవించినంతకాలం ఇక పురుషుడిగానే ఉంటావు, ఇది నీ అదృష్టం, నా పురాతన ప్రారంభం, ఈ కారణంగానే నేను ఇలా స్త్రీగానే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాకపోతే నువ్వు ఎంత అదృష్టవంతుడివి కాకపోతే నువ్వు అటు వెళ్ళగానే కుబేరుడు రావటం ఏమిటి, నాకు ఈ శాపం ఇవ్వటం ఏమిటి, నీకు ఆ పురుషత్వం శాశ్వతంగా ఉండటం ఏమిటి, ఇదంతా కూడా విధి విలాసం అన్నాడు. సరే శిఖండి పట్టరానటువంటి ఆనందంతో, అంటే తను అనుకోకుండా కలిసి వచ్చినటువంటి కాలం కాబట్టి ఎంతో ఆనందించాడు. అయితే ఆ యక్షుడు చేసినటువంటి మేలుకు మాత్రం అతని కృతజ్ఞతతో అతని హృదయం అంతా కూడా నిండిపోయింది. అతనికి పదే పదే కృతజ్ఞతలు చెప్పి నమస్కరించి నగరానికి తిరిగి వచ్చేశాడు. కుమారుడు చెప్పినటువంటి విషయం అంతా విన్నాడు ద్రౌపదుడు. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంతో ఆనందించారు. ఇంతవరకు చెప్పి ఓ దుర్యోధన ఆ శిఖండి, అలాగే దృష్టజ్యుమ్నుడు ద్రుపద పుత్రులైనటువంటి ఇద్దరు కూడా మీతో కలిసి ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి విషయం నీకు తెలుసు కదా, వాళ్ళు కూడా మీ సహచరులే కదా, నేను నా గూఢచారుల్ని ద్రుపద నగరానికి పంపించాను, వాళ్ళు గుడ్డి వాళ్ళలాగా చెవిటి వాళ్ళలాగా మూగవాళ్ళలాగా జడుల్లాగా అలా వేషాలు ధరించి జరిగినటువంటి విషయాలన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు, అందువల్లనే నీకు ఈ విషయాలన్నీ కూడా నేను పోసుకొచ్చినట్టు చెప్పగలిగాను. ఈ విధంగా ద్రౌపద పుత్రుడు శిఖండి ముందు స్త్రీగా పుట్టి ఆ తర్వాత పురుషుడయ్యాడు. కాశీరాజు కుమార్తె అయినటువంటి అంబయే నా మీద ప్రతీకారచ్చుతోటి ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసి చివరికి అగ్నిదగ్ధమై ఒక నదిగా మారి ఒక కన్యగా మారి మళ్ళీ తపస్సు చేసి ఈ ద్రౌపదుడికి కుమార్తెగా పుట్టడం జరిగింది. ఇది శిఖండి యొక్క కథ. ఇప్పుడు ఆ శిఖండి మహావీరుడై ఉన్నాడు, ద్రోణాచార్యుడి దగ్గర సమస్తమైనటువంటి విద్యలు ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు, అందుకనే అస్త్రశస్త్ర పరాక్రమంతో విద్యను మించి ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒక నియమం ఉంది, అదేమిటంటే నేను స్త్రీ మీద కానీ స్త్రీగా పుట్టి పురుషుడైనటువంటి వాడి మీద కానీ లేదా స్త్రీ పేరు ఉన్నటువంటి వాడి మీద కానీ లేక స్త్రీ రూపం కలిగినటువంటి వాళ్ళ మీద కానీ లేదా స్త్రీగా వ్యవహరించేటువంటి వాళ్ళ మీద కానీ నేను బాణప్రయోగం చెయ్యను. ఒకవేళ వాళ్ళు నా మీద బాణాలు వేసినా వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినా నేను మాత్రం వాళ్ళ మీద బాణప్రయోగం చెయ్యను అని నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. అంతేకాకుండా నాలాంటి మహావీరుడైనటువంటి వాడు ఒక స్త్రీని చంపాడు అని అంటే అది ఈ లోకం అంతా కూడా పరిహసిస్తుంది, అందుకనే నేను నా ప్రతిజ్ఞకే కట్టుబడి ఉంటాను. కాబట్టి అతడు నా మీద బాణాలు వేసినప్పటికి కూడా నేను చంపను. అందువల్ల ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అక్కడి నుంచి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే అతడు కనుక నా మీద బాణాలు వేస్తున్నా సరే నేను మాత్రం మౌనంగానే ఉంటానే కానీ నేను మళ్ళీ శస్త్రాన్ని ధరించను అన్నాడు. అంతా విన్నటువంటి దుర్యోధనుడు భీష్ముని పట్ల ఇది సరైనదే అని అనుకున్నాడు. అంటే ఈ శిఖండిని చంపకపోవటం అనేటువంటిది న్యాయమే అని అనుకున్నాడు. ఆ తర్వాత మర్నాడు ఉదయమే సైన్య మధ్యంలో ఉన్నటువంటి భీష్ముడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు, తాత ఆ పాండవుల సైన్యం చూశావా, భీమార్జునులతో కూడి ఒక మహాసముద్రంలాగా ఉంది, మహావీరులైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, అటువంటి సేనావాహిని దేవతలు కూడా జయించలేరేమో అని అనిపిస్తూ ఉంది, అయితే నీవు మహావీరుడివి పరాక్రమవంతుడివి పరశురాముడిని ఎదిరించి జయించినటువంటి వాడివి కాబట్టి నీకు మాత్రం అసాధ్యమని నేను అనుకోను, కాకపోతే నాకు ఒక కుతూహలం ఉంది, అదేమిటంటే నువ్వు ఒక్కడివే ఈ సేన మొత్తాన్ని కూడా ఎంతకాలంలో చంపగలుగుతావు, ఆ విషయం నేను నీ ద్వారా వినాలనుకుంటున్నాను, నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా కుతూహలంగా ఉంది కనుక దాన్ని తెలియజేయి అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, సాధారణమైనటువంటి ప్రజల్ని దివ్యాస్త్రాలతో చంపకూడదు, అందుకని వాళ్ళని మామూలు బాణప్రయోగంతోనే చంపాలి, ఇక మహాస్త్రాలు ప్రయోగించినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వీరులైనటువంటి వాళ్ళు కూడా మహాస్త్రాలను ప్రయోగించినప్పుడు మనం కూడా అస్త్రాలను ప్రయోగించాలి, ఇది యుద్ధం యొక్క పద్ధతి. పాండవ సైన్యాన్ని భాగాలు భాగాలుగా చేసి అంటే 10,000 మంది యోధులు 1,000 మంది రథికుల్ని ఒక భాగంగా చేసి అలా భాగాలు భాగాలుగా చేసి ప్రతిరోజు కూడా వాళ్ళని ఇలా నేను సంహరిస్తూ మొత్తం ఒక నెలలో పాండవ సైన్యం మొత్తాన్ని కూడా సంహరించగలుగుతాను. మహావీరులైనటువంటి వాళ్ళందరినీ కూడా లక్షల కొద్దీ ఒకే ఒక దివ్యాస్త్రంతో కూడా సంహరించవచ్చు. ఏది ఏమైనా నాకు మాత్రం ఒక నెల పడుతుంది అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ద్రోణాచార్యుని అడిగాడు దుర్యోధనుడు, ఆచార్య భీష్ముడు ఒక నెల రోజుల్లో పాండవ సేన మొత్తాన్ని సంహరిస్తానన్నాడు, మీరెంత కాలంలో సంహరిస్తారు? నేను కూడా ఒక నెలలోనే అట్లా సంహరిస్తాను అన్నాడు. అప్పుడు కృపాచార్యుని అడిగాడు, ఆచార్య మీరెంత కాలంలో సంహరించగలుగుతాను? నాకైతే మాత్రం 2 మాసాలు పడుతుంది అన్నాడు. అప్పుడు అశ్వత్థామని అడిగాడు, నాకు 10 రోజులు సరిపోతుంది అన్నాడు అశ్వత్థామ. ఆ తర్వాత కర్ణుడిని అడిగాడు, నాకు 5 రోజులు చాలు అని అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, అవునవును నీకు 5 రోజులు సరిపోతాయి. అర్జునుడు శ్రీకృష్ణుని సారథిగా పెట్టుకొని ఆ రథం కనుక నీ ఎదురుగా వచ్చేదాకా నువ్వు ఇట్లానే మాట్లాడుతుంటావు అన్నాడు. ఈ విషయాలన్నీ కూడా చారుల ద్వారా ధర్మరాజుకు తెలిసింది. తెలిసిన తర్వాత అతను కూడా సోదరుల్ని, సైనికుల్ని, వీరాది వీరులైనటువంటి వాళ్ళందరినీ, సేనాధిపతుల్ని అందరినీ కూడా సమావేశపరిచి అర్జునుడితో అంటున్నాడు, అర్జున ఇదిగో ఇలాగా భీష్ముడైతే 1 మాసంలో పాండవ సేనని సంహరిస్తానన్నాడు, ద్రోణాచార్యుడు 1 మాసం అన్నాడు, కృపాచార్యుడు 2 నెలలు అన్నాడు, అశ్వత్థామ 10 రోజులు అన్నాడు, కర్ణుడు 5 రోజులు అన్నాడు. మరైతే నా కుతూహలం ఏమిటంటే నీవైతే ఎంతకాలంలో సంహరిస్తావు ఆ కౌరవ సేనని? మహావీరాది వీరులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు, అటువంటి వాళ్ళతో కూడినటువంటి ఆ 11 లక్షల సేనని నీ ఒక్కడివే అయితే ఎంతకాలంలో నువ్వు సంహరించగలుగుతావు అన్నాడు. దానికి అర్జునుడు అన్నాడు, అన్నా నువ్వేమి విచారించవద్దు, మన పక్షంలో మహావీరులైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మహాపరాక్రమశాలు ఉన్నారు, అందరూ కూడా తప్పకుండా కౌరవుల్ని జయించగలుగుతాం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఒకవేళ నేను ఒక్కడే ఎంతకాలంలో సంహరించగలుగుతాను అనేటువంటిది కనుక నీకు సందేహం కనుకైతే, నీకు ఒకవేళ అది వినాలని కుతూహలంగా కనుక ఉన్నట్లయితే, నేను వాసుదేవుడి యొక్క సహాయంతో ఒకే ఒక్క రథం మీద నిలబడి దేవతలతో సహా ముల్లోకాలని, సమస్త చరాచర ప్రాణులందరినీ, అలాగే వర్తమాన భూత భవిష్యత్తుల్ని అన్నింటినీ కలిపి ఒక్క క్షణంలో మొత్తం సర్వసంహారం చేయగలుగుతాను. ఎందుకనంటే పశుపతి నాకు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రం ఉంది. ఈ పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడు ఎప్పుడు వాడతాడంటే యుగాంతంలో వాడతాడు. ఈ యుగాంతంలో యుగం మొత్తం అంటే ఒక సృష్టి మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడానికి పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ పాశుపతాస్త్రాన్ని నాకు ఇచ్చాడు. ఈ పాశుపతాస్త్రం ఈ లోకంలో కానీ ఆ లోకాల్లో కానీ ఏ లోకాల్లో కూడా పరమశివుడి దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర ఇవ్వలేదు. కాబట్టి నువ్వేమి విచారించాల్సిన పని లేదు, నాకు ఒక్క క్షణం చాలు. అయినప్పటికీ కూడా దాంతో యుద్ధం చేయటం ధర్మం కాదు. మన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలతోటే మనం యుద్ధం చేయాలి. ఎందుకంటే సాధారణమైనటువంటి మానవుల్ని దివ్యాస్త్రాలతో చంపటం ధర్మం కాదు, అది యుద్ధ నియమానికి కూడా విరుద్ధమవుతుంది. అందువల్ల నువ్వేమి దిగులు పడాల్సినటువంటి పని లేదు, మనం కౌరవులను తప్పకుండా జయిస్తాం, నీవు ఏ విధమైనటువంటి విచారం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత కౌరవ సేనలు అలాగే పాండవ సేనలు యుద్ధభూమిలో ప్రవేశిస్తున్నాయి. ఆ యుద్ధభూమిలో ప్రవేశించిన తర్వాత శంఖాలు, భేరీలు మోగించడంతో ఆ యుద్ధానికి సిద్ధమని ఒకళ్ళకి వాళ్ళు తెలియజేసుకున్నారు. ఇలా దీంతో మనకి ఈ ఉద్యోగ పర్వం సమాప్తం. ఇక దీని తర్వాత వచ్చేటువంటిది భీష్మ పర్వం. ఇంకా చెప్పాలంటే యుద్ధ పంచకం, ఇప్పుడుదంతా ఆది పంచకం అని అంటారు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఈ 5 పర్వాలని కూడా ఆది పంచకం అని అంటారు. రాబోయేటువంటిది యుద్ధ పంచకం, అంటే ఇవి కూడా 5 పర్వాలు ఉన్నాయి. అదే భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, ఈ ఐదు కూడా యుద్ధానికి సంబంధించినటువంటివి. మరి ఆ భీష్మ పర్వం అనేటువంటిది మళ్ళీ ఎప్పుడో మనకి అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం.